మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట ఊటుకూరి. ఎప్పటిలాగానే భారతీయత మన బాధ్యతలో మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో అందరికీ మన సనాతన ధర్మానికి భారతదేశానికి మన ధర్మం మన దేశం మన చరిత్ర మన పురాణ ఇతిహాసాలు మన దేవీ దేవతలు ఎంతో విశిష్టంగా ఉండేటువంటి అయోధ్య రామ మందిరం ఉద్యమ చరిత్ర దాని సాఫల్యమైన తీరు ఈరోజు మనం అశ్వత్థ నారాయణ బాబు గారితో ఎక్స్విహెచ్పి నగర కార్యదర్శి హిందూపూర్గా పనిచేసి అలాగే ఆర్ఎస్ఎస్ విభాగంలో కూడా ఉన్నత స్థాయి అధిరోహించి పనిచేస్తున్నటువంటి నారాయణ బాబు గారితో ఈరోజు పరిచయ కార్యక్రమం అయోధ్య రామ మందిరం ఉద్యమం గురించి కూలంకషంగా దీని యొక్క విశిష్టత ఏంటిది అలాగే రామచంద్రుడి యొక్క శ్రీరామచంద్రుడి యొక్క వ్యక్తిత్వ విశిష్టత అలాగే అయోధ్య జన్మభూమి దాని ప్రాధాన్యత శ్రీరామ జన్మభూమి స్వాతంత్ర పూర్వ చరిత్ర 1947 ముందులో ఉన్నటువంటి చరిత్ర అలాగే బాబ్రీ మసీద్ దీనికి ఉన్న కొంతవరకు జన్మభూమి ఉద్యమం అలాగే ఆగస్టు 5న జరిగే భూమి పూజ. సో వీళ్ళని బట్టి ఈ 6-7 అంశాల గురించి మన నారాయణ గారితో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నారాయణ గారు సుపరిచితమే, పోయిన వారం షోలో మనం శ్రావణ మాసం గురించి అలాగే రాఖీ పండుగ గురించి పౌర్ణమి గురించి చక్కగా మనకి నారాయణ బాబు గారు మన శ్రోతలందరికీ తెలిపారు. నారాయణ బాబు గారు నమస్కారం అండి, షోలోకి వచ్చారు. ఓకే, నారాయణ గారు వచ్చేలోపు మైండ్ మీడియా వినిపిస్తుంది. నారాయణ గారు ఒక్క నిమిషం, వినిపిస్తుంది. మైండ్ మీడియా వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి యాజమాన్యానికి అలాగే శ్రోతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. myindmedia.com మీరు వెబ్సైట్ విజిట్ చేసినట్లయితే కనుక అక్కడ ప్రతి కేటగిరీలో భారతీయత మన బాధ్యత కేటగిరీ కూడా ఉంటుందండి. సో దాంట్లో మీరు వెళ్ళి మా పాత షోస్ పాడ్కాస్ట్లు అన్ని వినొచ్చు ఆడియో ఫార్మాట్లో, అలాగే వీడియో ఫార్మాట్లో వినాల్సిన శ్రోతలు ఎవరైనా ఉంటే కనుక యూట్యూబ్లోకి వెళ్ళి myindmedia.com/venkat_ootukuri VUTUKURI అని టైప్ చేసినా కూడా నా పాత షోస్ అన్నీ వస్తాయి. డెఫినెట్గా మీ ఫీడ్బ్యాక్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము. contact@mindmedia.com. అలాగే కాల్స్ మీరు కాల్ చేయాలనుకుంటే కనుక తప్పనిసరిగా కాల్ చేయండి, మా టెక్నీషియన్స్ కలుపుతారు. యుఎస్ నుంచి కాల్ చేసే వాళ్ళు ఉంటే కనుక 484-364-3471 484-364-3471 అలాగే స్కైప్లో నుంచి కూడా కాల్ చేయొచ్చండి. myind.media అనే ఐడికి మీరు కాల్ చేసినా కూడా లైవ్లోకి వస్తారు. అలాగే ఇండియా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885555672 9885555672 అలాగే మీకు నెంబర్ మధ్యలో తెలియకపోతే కనుక myindmedia.com వెళ్తే కనుక మీకు అక్కడ రైట్ సైడ్లో మీకు కాల్ చేయాల్సిన నంబర్ లైవ్ కాల్ నెంబర్ ఉంటుంది. నారాయణ గారు నమస్కారం అండి.
నమస్తే అండి.
బాగున్నారా నారాయణ గారు? వినిపిస్తుందండి, ఒకవేళ ఎక్కడన్నా డిస్టర్బెన్స్ ఉంటే కనుక మీకు చెప్తాను. నారాయణ గారు మీరు బాగున్నారా?
బాగున్నామండి, మీరు ఎట్లా ఉన్నారు?
బాగున్నాం సార్. పోయిన వారం మనం చేసినటువంటి షోకి చాలా చాలా మంది కాల్ చేశారు, అలాగే మెయిల్స్ కూడా చేసి మన షో బాగుంది అని మన ఫ్రెండ్స్ కూడా చాలా మంది తెలపడం జరిగింది. ముఖ్యంగా దానికోసం ఫస్ట్ మీకు ధన్యవాదాలండి. ఇది మీతో చేస్తున్నటువంటి రెండో షో, మీ సమయాన్ని మా కోసం మా శ్రోతల కోసం కేటాయించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు.
ధన్యవాదాలండి, మాకు ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నందుకు కూడా మీకు ధన్యవాదాలు.
థ్యాంక్ యూ నారాయణ గారు. నారాయణ గారు ఒక్కసారి మన శ్రోతలకి క్లుప్తంగా మీ గురించి పరిచయం చేసుకున్న తర్వాత మనం టాపిక్ లోకి వెళ్దాం నారాయణ గారు.
మంచిదండి. హలో,
చెప్పండి. మీ గురించి క్లుప్తంగా మన శ్రోతలకు పరిచయం చేసుకున్న తర్వాత మనం టాపిక్ లోకి వెళ్దాం సార్.
నాది హిందూపుర గ్రామం. నా పేరు టీవీ అశ్వత్ నారాయణ బాబు. నేను 1969 నుంచి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్వయంసేవకుగా ఉంటుంటాను. ఆటో ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ వ్యాపారం చేస్తుంటాను. నేను 1975 నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్ యొక్క హిందూపురం నగర కార్యదర్శిగా ఉంటూ ఒక 12 ఏళ్ళు ఈ రామజన్మభూమి యొక్క ఉద్యమం ఆ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ రోజున అంటే ఈ విషయాన్ని గురించి మాట్లాడడం మరి నా సౌభాగ్యంగా భావిస్తున్నాను. రేపటి రోజున ఈ యొక్క అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణానికి పునాది వేస్తున్నటువంటి సందర్భంగా ఈ రామ మందిర ఉద్దేశం యొక్క చరిత్రను తెలపడం నా సౌభాగ్యంగా భావిస్తున్నాను.
అవునండి, వాస్తవం మన మన ప్రతి ఒక్కళ్ళం కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ఏ మతస్థులైనప్పటికీ మన దేశం యొక్క ఆత్మ అయినటువంటి ఈ హిందూ ధర్మానికి ఉన్నటువంటి అయోధ్య అనేది మనకి భారతదేశానికి అలాగే సనాతన ధర్మానికి విడదీయలేనటువంటి బంధం. భారతదేశం శరీరం అనుకుంటే కనుక మనకున్న భారతీయత, మన ధర్మం ఆత్మ. సో ఈ ఆత్మను తీసేస్తే కనుక శరీరం ఏముండదు. సో ఇది ఈ టాపిక్ గురించి మనం భారతీయత మన బాధ్యత అనేక సార్లు, భారతీయత ఎందుకు కావాలి, భారతీయత అనేది ఏంటి అనేది మనం చాలా సార్లు చర్చించుకోవడం జరిగింది. మళ్ళీ ఇదొక్కసారి గుర్తు చేస్తున్నాను శ్రోతలకి. నారాయణ గారు, ఒక్కసారి అందరూ అనుకున్నట్లుగానే ఇప్పుడు ఇది అయోధ్య రామ మందిరం మనకి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇది ఎప్పటి నుంచో, ఫస్ట్ గా నుంచి బీజేపీ ఉన్నప్పటి నుంచి కూడా ఇది మేనిఫెస్టోలో వాళ్ళు రాజ్యాంగబద్ధంగా అయోధ్య రామ మందిరాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తాం అనే ఒక మేనిఫెస్టోలో ఒక పాయింట్ పెట్టుకుని దాని గురించి పనిచేస్తూ ఉన్నారు. సరే, అది రాజకీయం పరంగా కొంత పక్కన పెట్టేస్తే నారాయణ గారు, నాకు ఒక హై లెవెల్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ అయోధ్య రామ మందిరం మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మన దేశ కోణంలో నుంచి, మన ధర్మం కోణంలో నుంచి దీని యొక్క విశిష్టత ఏంటండి? అంటే మనం చాలా మంది మనం ఏమనుకుంటామంటే, ఓకే రామాలయం ఉంది, ప్రతి చోట రామాలయం ఉంది, ప్రతి రామాలయం ఉన్న ప్రతి ఊరు అయోధ్య అనుకోండి. కానీ అసలు ముఖ్యమైన అయోధ్యకి, మన సనాతన ధర్మానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? అది ఒక కామన్ మ్యాన్ ఎలా అర్థం చేసుకుంటారు అసలు?
చాలా చక్కగా అడిగారండి. నిజం చెప్పాలంటే రామాయణం అనేటువంటిది భారతీయ ఆత్మ. రామాయణం అనేటువంటిది ఒక కాల్పనిక గాథ కాదు, అది పూర్తిగా ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇలా జరిగిందని చెప్పేటువంటి చరిత్ర. ఆ చరిత్రని మహాకవి వాల్మీకి కావ్యంగా మలిచారు. అంటే రాముడు చారిత్రక పురుషుడైనప్పటికీ కూడా దాన్ని భారతీయ సమాజానికి, ప్రపంచ సమాజానికి అందించాల్సినటువంటి రీతిలో అందించడం మూలకంగా అది ఈ రోజు వరకు కూడా సనాతనంగా శాశ్వతంగా నిలుస్తుంది. మరి రాముల వారు మనకి ఆదర్శ పురుషుడైనారు. మరి రామాయణంలోనే వాల్మీకి గారు చెప్తారు అదేమంటే, యావత్ సావంతి గిరయః సరితాచ మహీతలే తావత్ రామాయణీయంగా లోకేషు ప్రచలిష్యతి అని చెప్పి తొట్ట తొలిగా ఆశీర్వాదం చేశారు ఆయన. అంటే రామాయణం ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ ప్రపంచంలో కొండలు నదులు ఎంతవరకు ఉంటాయో రామాయణం అంతవరకు శాశ్వతంగా ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. ప్రపంచంలోనే ఆదికావ్యమైనటువంటి రామాయణం ప్రపంచం నశించేంత వరకు కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వారు మనకు అందజేయడం జరిగింది. రాముడు కూడా అంత శాశ్వతమైనటువంటి వ్యక్తిత్వాన్ని పొందడం జరిగింది. కాబట్టి రామాయణం భారతీయ ఆత్మ, రాముడు భారతీయులకు ఆదర్శుడు అయిన అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సింది. మరి ఆ రాముడు పుట్టినటువంటి అయోధ్య అనేటువంటిది భారతీయులతో ఎంతైనటువంటి సంబంధాన్ని పెనవేసిపోయింది. ఎందుకంటే శ్రీరామచంద్రుని యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది అతి గొప్ప విషయం. రాముడు ఎప్పటి వాడనేటువంటి విషయాన్ని ఈ రోజున కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. చరిత్రకారులు చెప్పినట్లుగా కాకుండా మనకు చెప్పినటువంటి ప్రకారం అయితే శ్రీరామచంద్రుడు కొన్ని లక్షల సంవత్సరాల పూర్వం త్రేతాయుగంలో జన్మించాడు, అయోధ్యలో జన్మించాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటిది. ఇన్ని లక్షల సంవత్సరాలైనటువంటి సందర్భంలో కూడా మనం ఈ రోజుకి కూడా మంచి వ్యక్తిత్వాన్ని చెప్పుకోవాలంటే రాముల వారిని గురించే చెప్పుకుంటాం. ఈనాటికి కూడా సామెతేం అంటే ఎవరన్నా ఒక మంచి వ్యక్తిని మనం చెప్పాలంటే రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఈ పిల్లోడు అంత మంచివాడు అని చెప్తుంటాం. అంటే లక్షల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా రాముని లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఈనాటి వరకు భారతదేశంలోనో ప్రపంచంలోనో జన్మించలేదనేటువంటి విధంగా వాల్మీకి రామాయణంలో చెప్పడం జరిగింది. శ్రీరామచంద్రుడు ఆదర్శవంతుడు.
ఒక్క పాయింట్ చెప్తాను నారాయణ గారు,
చెప్పండి.
ఒక పాయింట్ నేను చెప్తానండి. ఇక్కడ మనం రామాయణం మొదలు పెట్టింది కూడా వాల్మీకి, నారద మహాముని మొదలు పెట్టింది కూడా అక్కడ చూస్తే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్తారు. లోకంలో నడయాడిన వాళ్ళలో ఒక 16 వ్యక్తిత్వ విశిష్టతలు చెప్పి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడిగితే అప్పుడు రామాయణం అనేది అసలు మొదటగా స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి అసలు ఆ బేస్ పునాదే వ్యక్తిత్వం, మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి, జీవన విధానం ఎలా ఉండాలి అనేది ఒక ఒక మనసుకు సంబంధించిన దృష్టికోణంలో నుంచి రామాయణం రాశారు అనటానికి ఆ స్టార్టింగే ఒక నిదర్శనం పెట్టుకుంటారు నారాయణ గారు.
ఖచ్చితంగా అండి, రాముల వారి యొక్క చరిత్ర వ్యక్తి నిర్మాణం అయితే మహాభారతం సామాజిక నిర్మాణం. ఈ రెండు ఇతిహాసాలు కూడా వ్యక్తిత్వం సామాజిక కోణంతో ఎట్లా బతకాలో జీవనానికి నేర్పించినటువంటి ప్రపంచానికి చెప్పినటువంటి సమాజం భారతీయ సమాజం అనుకుంటారు. కాబట్టి మీరు అన్నట్టుగానే 16 లక్షణాల్లో మనం కొన్ని మాత్రం అనుకుంటే శ్రీరామచంద్రుడు ఆదర్శవంతమైనటువంటి పుత్రుడు, ఆదర్శమైనటువంటి సోదరుడు, ఆదర్శమైనటువంటి భర్త, ఆదర్శవంతమైనటువంటి స్నేహితుడు, ఆదర్శమైనటువంటి యజమాని, ఆదర్శమైనటువంటి పాలకుడు. టోటల్ గా చెప్పాలంటే మరి మారీచుడు చెప్తాడు రావణాసురంతో ఏమనంటే, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అనేటువంటి విషయాన్ని మరి రావణునికి మారీచుడు చెప్పడం జరుగుతుంది అన్నమాట రామాయణంలో. అంటే అది నిజంగా చెప్పాలంటే ఎంత గొప్ప విషయం. విన్నటువంటి శత్రువు రాముని యొక్క తెలుసుకుని రాముని దగ్గరికి వెళుతున్నటువంటి ఇంకొక దుర్మార్గునికి ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం, అంటే పూర్తిగా రాముడు అనేటువంటి వాడు విగ్రహ రూపం దాల్చినటువంటి, శరీర రూపం దాల్చినటువంటి ధర్మమే ఆయన నిజంగా సాధువు, సత్య పరాక్రముడు, నిజమైనటువంటి పరాక్రమం ఉన్నటువంటి వాడు శ్రీరామచంద్రుడు అనేటువంటి విషయాన్ని మారీచుని నోటి ద్వారా రావణాసుని చెప్పించడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే శత్రువులు కూడా మన ముందు మోకరిల్లేటువంటి కౌశీల్యం కావాలనేటువంటి విషయాన్ని మనం ఏదైతే చెప్పుకుంటుంటామో అట్లాంటి కౌశీల్యవంతుడు, వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఇదంతా కాకుండా భారతదేశానికి రాష్ట్ర పురుషుడు అనేటువంటి చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే శ్రీరామచంద్రుడు జననీ జన్మభూముల యొక్క విశిష్టతను గురించి లక్ష్మణునితో చెప్పడం జరుగుతుంది. యుద్ధమంతా ముగిసిపోయింది, రావణుని యొక్క యుద్ధమంతా ముగిసిపోయిన తర్వాత శ్రీరామచంద్రునితో లక్ష్మణుడు ఏమంటాడంటే, అన్నా మన అయోధ్య నగరం కంటే కూడా ఈ యొక్క లంక నగరం చాలా సుందరంగా ఉంది, మొత్తం కూడా బంగారమయమైనటువంటి లంక, ఈ లంకను మన వద్దే ఉంచుకుందాం, మనం ఇక్కడే ఉండిపోతాం అనేటువంటి మాట చెప్పినప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి మాట, జననీ జన్మభూమి స్వర్గాదపి గడియద్ది, ప్రపంచంలో ఎంత గొప్ప సంపదలు ఉన్నటువంటి రాజ్యాలు, ఎంత గొప్ప సంపద కలిగినటువంటి నగరాలు ఉన్నప్పటికీ కూడా మనకు మన తల్లి, మనం కన్నటువంటి మాతృభూమి ఈ రెండు కూడా చాలా గొప్పదనేటువంటి విషయాన్ని రాముడు తెలియజేయడం జరిగింది. దాన్నే ఈ శ్లోకం చెప్తుంది, అపి స్వర్ణమయీలంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనేటువంటి శ్లోకం ద్వారా మనకు ఆది కావ్యమైనటువంటి రామాయణం రాష్ట్రీయతను జన్మభూమి యొక్క ప్రాధాన్యతను కూడా వివరించడం, అది రాముని ద్వారా వివరించడం, రాముడు చెప్పడమే కాదు అంతటి స్వర్ణమయమైనటువంటి లంకను జయించి తిరిగి రావణ్ యొక్క తమ్ముడైనటువంటి విభీషణుడికి దాన్ని వదిలేసి అయోధ్య నగరానికి వచ్చి పాలన చేయడం, ఆదర్శవంతమైనటువంటి పాలన నిర్వహించడం అనేటువంటిది ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం. త్యాగం అనేటువంటిది ఎలా రూపుదాల్చిందో మనం శ్రీరామచంద్రుని గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకోవచ్చు. కాబట్టినే వారు నిజంగా శాశ్వతులయ్యారు. అందుకే మనం ఏం చెప్పుకుంటామంటే త్యాగేనైకి అమృతత్వ మానసుహు అనేటువంటిది వేద వాక్యం. కాబట్టి ఇట్లాగా మనకు ఒక వ్యక్తి మాననీయుడుగా మహనీయుడుగా మాధవుడుగా ఎట్లా మారవచ్చో మనకు ఆదర్శంగా చూపినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తికి ఇంతటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ మహాపురుషుని యొక్క జన్మస్థానం ఈ రోజున మనం భవ్యమైనటువంటి మందిరాన్ని కట్టుకుంటూ మనం ఆనందిస్తున్నామంటే దీని వెనుక ఓ గొప్ప చరిత్ర ఉందండి. ఇది మనమందరం కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం.
ఇది నారాయణ బాబు గారు కరెక్ట్, మీరు మంచి పురాణంలో నుంచి అలాగే రాముడి శ్రీరామచంద్రుడి యొక్క వ్యక్తిత్వం గురించి చాలా బాగా చెప్పారు. ఇక్కడ నేను మీరు లాస్ట్ టచ్ చేసిన పాయింట్ గురించి ఇంకొక దృష్టికోణంలో నేను వస్తానండి. ఇక్కడ మనకి చాలా మంది భారతదేశంలో ఉన్న చాలా మంది హిందువులు కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ మందికి తెలియదని అనుకుంటాను. ఎందుకంటే ఒక హిందువు ఎక్కువ ఎప్పుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనం ప్యారలస్ గీస్తే కనుక అంటే ఎందుకు అయోధ్య రామ మందిరం అనేది ప్రతి హిందువు తహతహలాడాల్సిన ఒక క్షేత్రం అలాగే ఒక ప్రదేశం అని అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుద్ధిజం చూసుకున్నారనుకోండి, బుద్ధుడు ఆ బోధ్గయాలో మహాబోధి టెంపుల్ ఉంది, బీహార్లో అతిపెద్ద దేవాలయం అది వాళ్ళకి బుద్ధులకి. అలాగే ఇప్పుడు చూస్తే కనుక వాటికన్ సిటీలో క్రిస్టియన్స్ కి సెయింట్ పీటర్ బాలిసికా చర్చ్ ఉంది, అది పోపు ఉండేటువంటి లార్జెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్. అలాగే ముస్లిమ్స్ కి మక్కా ఉంది, మసీదు మక్కాలో అది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ది లార్జెస్ట్ మోస్క్ ఇన్ ద వరల్డ్. అలాగే జెరూసలేం ఉంది వీళ్ళకి. అలాగే సిక్కులకి స్వర్ణ మందిరం ఉంది, కానీ హిందువులకి ఏమి లేదు. సో ఇది ఇది చాలా ప్యారలల్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మనకెందుకు లేదు అంటే సనాతన ధర్మం ఉన్నటువంటి ఏకైక దేశం హిందువులు ఉన్నటువంటి మెజారిటీ హిందువులు ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం. అంటే భారతదేశంలో కూడా మన ధర్మానికి రిప్రజెంట్ చేసుకునేటువంటి ఒక రాముడు యుగ పురుషుడు మన మన భారత భూమి యొక్క అలాగే మన సనాతన ధర్మాన్ని యొక్క పట్టుకొమ్మ అయిన శ్రీరామచంద్రుడి యొక్క జన్మస్థానంలో ఇన్నాళ్ళు కూడా అంటే ఒక 500-600 సంవత్సరాల నుంచి కూడా మనకు దేవాలయం లేదు అక్కడ అనేది నిజంగా అంత సీరియస్ మ్యాటర్ అని చాలా మంది అనుకోరు. సో ఈ పాయింట్ గురించి నేను ఎక్కువ ఒక్కసారి చెప్పదలుచుకున్నాను నారాయణ బాబు గారు.
చెప్పండి.
సో అదేనండి, అంటే మనం ముఖ్యంగా కూడా ఏంటంటే ఈ సెక్యులర్ ఫ్యాబ్రిక్ అంటే పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారనో లేకపోతే పరాయి మతస్థులు వాళ్ళు ఏమైనా అనుకుంటారో అని చెప్పి మన అస్తిత్వాన్ని కూడా పరంగా పెట్టి ఆలోచించే ఈ విధానం ఏదైతే ఉందో ఈరోజు సనాతన ధర్మానికి భారతదేశం యొక్క ఆత్మ దెబ్బతింటానికి ఇది ఒక మెయిన్ కారణం. సో దీని నుంచి ఇప్పుడిప్పుడే గత 10 సంవత్సరాల నుంచిగా సోషల్ మీడియా ఎఫెక్ట్ అనండి లేకపోతే జనాలు అలాగే కేవలం భారతదేశంలోనే కాదు చాలా వరకు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా లెఫ్ట్ లిబరల్ నుంచి రైట్ వింగ్ కి మరులుతున్నటువంటి ఈ 21st సెంచురీలో మన భారతదేశం యొక్క అస్తిత్వం మన హిందూ ధర్మం మీదే ఉంది అని యువత ఆలోచించినప్పుడు మాత్రమే మనం ఈ అయోధ్య రామ మందిరం యొక్క విశిష్టత ఇది హిందువులకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది మనకి అర్థం కావాలి. నారాయణ గారు మీరేమంటారు?
ఖచ్చితమండి, మీరు చెప్పినట్టుగా మనకి ఈ ఉదాసీన భావం ఇప్పటి నుంచి రాలేదండి. భారతదేశం 1000 సంవత్సరాల వరకు దాస్యాన్ని అనుభవించడం మూలకంగా మనం ఒక నిర్లిప్తతకు అలవాటు పడ్డాం, మన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయాం, మన మానబిందువుల పట్ల మనకు ఉండాల్సినటువంటి ధర్మ నిష్ఠ అనేటువంటిది మనం కోల్పోవడం జరిగింది. దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా విదేశీ మానవ పుత్రులు అనేటువంటి వాళ్ళ చేతుల్లో భారతదేశం మగ్గడం మూలకంగా మనం ఏదైతే గుర్తించాలనో దాన్ని మనం సరిగ్గా గుర్తించకపోవడము అనేటువంటి దానికి మూలకంగా మనం ఈ నిర్లిప్తత గురవుతున్నాము అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. కానీ మీరు అన్నట్టు ఇది కేవలం 12 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి జాగృతి కాదు. భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవక ఆవిర్భావం జరిగిన తర్వాత, ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఒక ధార్మిక సంస్థగా ఆవిర్భవించిన తర్వాత 1983 నుంచి కూడా ఈ యొక్క ధార్మిక జాగృతిని విస్తృతం చేయడానికి జరిగినటువంటి ప్రయత్నాల మూలకంగా ఈ రోజున చాలా మంది భారతీయత పట్ల, హిందుత్వం పట్ల ఒక నిష్టను కనపరిచేటువంటి పరిస్థితికి వచ్చారనమాట. నిజంగా చెప్పుకోవాలంటే ఏ సమాజంలో అయినా దాస్యం తర్వాత, స్వతంత్రంలోకి వచ్చిన తర్వాత దాస్య చిహ్నాలన్నింటినీ కూడా తొలగించుకొని మన అస్తిత్వానికి ప్రతీకలైనటువంటి క్షేత్రాలను కానీ స్థలాలను కానీ మరి నాగరికానికి గుర్తైనటువంటి భవనాలకు కానీ పేర్లు పెట్టుకుంటూ ఉండడం జరుగుతుంది. కాక మన యొక్క మానబిందువులను పునఃసంరక్షించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంటుంది. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విదేశాల్లో చదువుకున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అవడం, భారతీయత కలిగినటువంటి సర్దార్ పటేల్ కేవలం హోమ్ మినిస్టర్ గానే మిగిలిపోవడం, వారు కూడా కేవలం ఒక 2-3 సంవత్సరాలు మాత్రమే భారతదేశానికి హోమ్ మినిస్టర్ ఉండడం మూలకంగా మనలో జరగాల్సినటువంటి జాగృతి జరగకపోవడం వచ్చినటువంటి నిర్లిప్తత ఈ యొక్క దశకు దారితీస్తుందనేటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలండి. నిజంగా చెప్పాలంటే
ఇక్కడ ఇక్కడ నారాయణ గారు
చెప్పండి చెప్పండి
ఒక్క మాట నేను ఇక్కడ యాడ్ చేస్తానండి.
చెప్పండి.
ఈ పాయింట్ కూడా మనం చాలా సార్లు భారతీయత మన బాధ్యతలో డిస్కస్ చేసిన పాయింటే, కానీ ఈ పాయింట్ చాలా క్లియర్ గా అర్థం కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మేము అమెరికాలో మా పిల్లలు చదువుకునేది ఇక్కడ వాళ్ళ చరిత్ర, అంటే అమెరికా ఎలా ఫామ్ అయింది, అమెరికాలో ఉన్నటువంటి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, ఈ ఇక్కడ ఉన్నటువంటి సంస్కారాలు ఏంటి, సో ఈ దేశం యొక్క లీడర్స్ గురించి, ఈ దేశం పుట్టు పూర్వోత్తరాల గురించి, అబ్రహాం లింకన్ గారి గురించి, సో ఇలాగా వాళ్ళు దే టేక్ ప్రైడ్ ఇన్ దేర్ లీడర్స్ అండి. అలాగే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ కానీ ఇటాలియన్, నెపోలియన్ తీసుకున్నారనుకోండి, సో అక్కడ ఫ్రెంచ్ కానీ ఫ్రెంచ్ అలాగే ఇటలీలో, పార్ట్ ఆఫ్ ఇటలీలో కూడా, సో నెపోలియన్ గురించి చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతారు వాళ్ళు.
అవునండి.
ఏ దేశ చరిత్ర అయినా సరే మన ఆత్మ ఏదైతే ఉందో దాన్ని గురించి చాలా గర్వంగా చెప్పుకొని, ఇప్పుడు చైనా వాళ్ళు కూడా అండి, చైనా కూడా మనకున్నటువంటి 1000 సంవత్సరాల బానిసత్వం లేకపోయినా, లేకపోవటం వల్లే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళల్లో ఒక జాతీయత భావం అనేది ఇండియన్స్ కంటే కొంతవరకు ఎక్కువగా ఉందంటే నేను కొన్ని ఆర్టికల్స్ కూడా చదివాను. సో కానీ మన దేశానికి వచ్చినప్పటికీ, అంటే వాట్ ఎవర్ ఈస్ హిందూ ఇట్ ఈస్ బీయింగ్ హేటెడ్ ఫస్ట్ కానించి కూడా. మీరు చెప్పిన ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ బానిసత్వ మరకలు అనేది చెరపకుండా ఈ బానిసత్వంలోనే మనం ఒక రకంగా మన డిఎన్ఏ కంటిన్యూ అయింది అవటం వల్ల ఏమైందంటే, మనదంటూ ఏది లేకుండా మనదైతే గనక అసహ్యం పరుచుకోవటం. సో ఇది ఎంత దూరం వెళ్ళిందంటే మన దేవుళ్ళ మీద కించపరిచినా కూడా మనం ఏమి చేయలేనటువంటి ఒక ఒక నిస్సహాయత అనుకోండి, లేకపోతే చేతగానితనం అని అనుకున్నా కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనుకుంటాను నేను. కానీ ఈ సెక్యులర్ ఫ్యాబ్రిక్ వల్ల అంటే మన అస్తిత్వాన్ని మనం కోల్పోయినటువంటి ఈ ప్రపంచంలో బహుశా ఏ దేశం కూడా ఇంత దిగజారిన ఆలోచన పరంగా మనం హిందువులు ఉండరేమో సార్, మీరేమంటారు?
ఖచ్చితంగానండి, చెప్పింది చాలా 100 పాయింట్లు కరెక్ట్. అందుకోసమే ఈ రోజున మన అస్తిత్వం కలిగి మన అస్తిత్వాన్ని నిలబెట్టేటువంటి ప్రభుత్వాలను తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుందండి. అది నిజంగా హిందుతుల్లో జరిగినటువంటి ఒక చైతన్యంగా మనం చెప్పుకోవచ్చు. మామూలుగా ఏ జాతి అయినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత తమ బానిస చిహ్నాలను తొలగించుకుంటుంది. అట్లాగనే మీకు ఉదాహరణగా చెప్పాలంటే, మా హిందూపురం గ్రామంలో మేము చదివినటువంటి స్కూల్ ఉందండి, అది ఎంజీఎం స్కూల్ అంటారు. యోజన అంటే మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ అంటారు. అంతకు మొదట దాని పేరేమంటే ఈటీఎం హై స్కూల్ అనేటువంటిది ఉండేటువంటిది, అంటే ఎడ్వర్డ్ కార్నేషన్ మున్సిపల్ హై స్కూల్ అని చెప్పి ఎడ్వర్డ్ రాజు గారు పట్టాభిషేకం చేసుకునేటువంటి సందర్భంగా ఆ స్కూల్ స్థాపింపబడిందని కాబట్టి ఆ పేరును పెట్టుకునేటువంటి వాడు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దాని యొక్క పేరు సమూలంగా మార్పు చేసి మన జాతీయ నాయకుల పేర్లు పెట్టుకోవడం జరిగింది. అట్లాగే అనేక చిహ్నాలను బాలిక చిహ్నాలను తొలగించుకోవాల్సినటువంటి అవసరము, జాతీయ పురుషుల యొక్క జీవనాన్ని తెలిపేటువంటి విధంగా మనం పేర్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ దురదృష్టవశాత్తు మన నాయకత్వంలో అలాంటి ఆలోచన లేకపోవడం మూలకంగానే మనం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. మరి సర్దార్ పటేల్ గారు ఆలోచన చేసినటువంటి విధానంతో సోమనాథ మందిరం పునరుద్ధరింపబడింది. కాస్తి చిహ్నంగా అంటే మొహమ్మద్ గజిని 18 సార్లు దండెత్తి వచ్చి మరి ఆ యొక్క సోమనాథ మందిరాన్ని దోచుకోవడం జరిగింది, ఆ మందిరాన్ని నిర్మూలన చేయడం జరిగింది. అట్లాంటి మందిరాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్, కేఎం మున్షీలు కలిసి దాని ఉద్ధరణకు దాని సముద్రణకు పాటుపడి మరి దాన్ని పునర్నిర్మిస్తుంటే మన ప్రధానమంత్రి అభ్యంతరం చెప్పినటువంటి విషయాలను కూడా మనం గమనిస్తుంటాం. కానీ మన రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దాని యొక్క పునాది వేయడానికి ప్రారంభోత్సవానికి వెళ్లి హిందూ జాతి యొక్క ఔన్నత్యాన్ని ఈ దేశానికి చాటి చెప్పినారు. కానీ దురదృష్టవశాత్తు శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు పెట్టినటువంటి స్థలము, శ్రీకృష్ణుడు అంటే ప్రపంచానికి భగవద్గీతను అందించి జగద్గురువుగా వెలిగినటువంటి శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానము, మరి ప్రపంచంలోనే ఆది నగరమైనటువంటి కాశీ యొక్క విశ్వనాథ క్షేత్రం, ఈ మూడు కూడా దుర్మార్గులు దుష్టమైనటువంటి పరదేశీయుల చేతిలో కొల్లగట్టబడినప్పటికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని రక్షించుకోవడానికి మన నాయకత్వం ప్రయత్నించలేదు. దురదృష్టవశాత్తు మరి సర్దార్ పటేల్ గారు చనిపోవడం అనేటువంటిది ఈ అన్నింటికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా పరిణమిస్తుంది. కానీ
ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేస్తానండి.
చెప్పండి చెప్పండి.
అప్పుడు మీరు చెప్పినట్టు సోమనాథ మందిరం రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినప్పుడు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట కూడా అన్నారు, అది నేను మన మధ్య ఒక వీడియోలో కూడా విన్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే, నా ధర్మాన్ని గౌరవించటం, నేను ప్రెసిడెంట్ గా ఉన్నదానికంటే నా ధర్మాన్ని గౌరవించటమే నాకు అన్నిటికంటే ముఖ్యం, దాన్ని నేను పక్కన పెట్టి వెళ్లకుండా ఉండలేను, నేను తప్పనిసరిగా వెళ్తాను అని ఆయన ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళారు. ఇప్పుడున్న నాయకుల్లో కానీ అప్పుడున్న నాయకుల్లో కానీ ఎంతమంది ఈ డెసిషన్ తీసుకుంటారు అనేది నిజంగా ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం.
అవునండి, భారతదేశం యొక్క దురదృష్టం ఏమిటంటే ఇట్లాంటి జాతీయ నాయకులు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రోజుల్లోనే కనుమరుగైపోయినారు. ఈ జాతి మొత్తం 70 ఏళ్ల స్వాతంత్రంలో కనీసం ఒక 50 ఏళ్ళు విదేశీ మానస పుత్రుల చేతిలోనే పాలింపబడ్డం అనేటువంటిది ఈ యొక్క దౌర్భాగ్య స్థితికి కారణమైందని చెప్పి మనం అనుకోవచ్చండి. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే శ్రీరాముని యొక్క భవ్య జన్మభూమిని ఆ రోజు నుంచి అంటే రాడు అవతార సమాప్తి అయిపోయినటువంటి నుంచి రామ మందిరము 1528లో కూలగొట్టబడేంతవరకు కూడా ఒక దివ్యమైనటువంటి ప్రేరణా కేంద్రంగా మనకు నిలిచింది. అంతేకాకుండా
నారాయణ గారు, ఒక్కసారి నేను కొంచెం ప్రశ్న అడుగుతాను, అట్లా వెళ్దాం మనం. అంటే నా ప్రశ్న ఏంటంటే అండి, ఎప్పటి వరకు, ఏ సంవత్సరం వరకు రామ మందిరం, అయోధ్య రామ మందిరంలో మసీదు, బాబ్రీ మసీదు కట్టక ముందల ఏ సంవత్సరం వరకు అక్కడ రామ మందిరానికి పూజలు జరిగినాయి? దీని తర్వాత హిస్టరీ ఏంటి, మనం అట్లా ఆ క్రోనలాజికల్ ఆర్డర్ లో వద్దామా సార్?
అవునండి, నేను అదే చెప్తున్నాను మీకు.
పర్ఫెక్ట్ సార్, చెప్పండి.
అవతారం చాలించిన తర్వాత అతని యొక్క కుమారుడు కుషుడు ఈ యొక్క రామ జన్మభూమిలో రామ మందిరాన్ని కట్టించారు అనేటువంటిది మన పురాణాల ద్వారా చరిత్ర ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. ఆ తర్వాత మరి క్రీస్తు పూర్వం 100వ సంవత్సరంలో విక్రమాదిత్య మహారాజు ఆ శిథిలమైనటువంటి మందిరాన్ని పునర్నిర్మించారు. 84 స్తంభాలతోటి అత్యంత దివ్యమైనటువంటి మందిరాన్ని అక్కడ నిర్మాణం చేశారని చెప్పి మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. అట్లాంటి భవ్య మందిరాన్ని 528లో బాబర్ యొక్క సేనాధిపతి కూల్చివేయడం జరిగింది. ఆ
కూల్చేటువంటి ఏ సంవత్సరంలో అన్నారు?
928వ సంవత్సరంలో దీన్ని కూలగొట్టడం జరిగిందండి. 1526వ సంవత్సరం బాబర్ భారతదేశం గెలుచుకుంటూ వచ్చినటువంటి సందర్భంగా ఆయనకి సలహాదారులైనటువంటి వకీలు రామ
నారాయణ గారు, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి.
సరిగ్గా వినిపడడం లేదండి మీ వాయిస్.
అదే మీ సైడ్ నుంచి కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉంది. చెప్పండి సార్.
చెప్పండి.
ఒక్కసారి మీరు లాస్ట్ రిపీట్ చేసిన.
హలో
నారాయణ గారు వినిపిస్తుందా?
చెప్పండి.
మీ దగ్గర కొంచెం సిగ్నల్ లేదట్టుకుంటా అండి. మాకు వినిపిస్తుంది మీ మాట.
హలో
నారాయణ గారు, మీ మాట నాకు వినిపిస్తుంది.
వినపడుస్తుందండి.
వినిపిస్తుంది.
కుషుడు అక్కడ మందిరాన్ని కట్టించాడని, దాన్ని క్రీస్తు పూర్వం 100వ సంవత్సరం విక్రమాదిత్య మహారాజు దాన్ని
నారాయణ గారు మీ వాయిస్ కట్ అవుతుంది సార్.
అనేటువంటి ఆయన సలహా ఈ రామ మందిరాన్ని కూలగొట్టాలా అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి అతని యొక్క సేనాధిపతి అయినటువంటి మీర్ బాకీని ఆ దేవస్థానాన్ని కూలగొట్టడం కోసం పంపాడని చెప్పి అతను 1520 కూలగొట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎదుర్కొన్నటువంటి అనేక మంది హిందువులు 1520 మొదలు పెట్టుకొని స్వాతంత్ర్యం సిద్ధించిన 1934 వరకు జరిగినటువంటి 76 యుద్ధాల్లో ఈ రామజన్మభూమిని రక్షించుకోవడానికి సుమారు 3.5 లక్షల మంది భారతీయులు బలిదానం చేశారు. వారు ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఏ సందర్భంలో కూడా ఈ రామజన్మభూమి యొక్క అస్తిత్వాన్ని పూర్తిగా పణం పెట్టడం జరగలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి విషయం.
ఒక ప్రశ్న అండి.
చెప్పండి.
అదే మీరు ఎన్ని యుద్ధాలు జరిగినాయి అన్నారండి, ఏ సంవత్సరంలో? మీ వాయిస్ అక్కడ కొంచెం కట్ అయింది.
528వ సంవత్సరం నుంచి 934వ సంవత్సరం వరకు జరిగినటువంటి 76 యుద్ధాల్లో 3.5 లక్షల మంది భారతీయులు బలిదానం చేశారు. అయినప్పటికీ కూడా మన సందర్భాల్లో మన ఆధీనంలోకి రావడం, పూజలు జరగడం, తర్వాత దాని మీద దాడి జరగడం, తర్వాత వాళ్ళ ఆధీనంలో చేరడం, ఇట్లాగా 76 యుద్ధాలు జరగడం, మధ్య మధ్యలో మన చేతుల్లోకి రావడం, అది తర్వాత మన యాజమాన్యాన్ని కోల్పోవడం అనేటువంటి జరుగుతూ 34 సంవత్సరం వరకు 76 యుద్ధాలు జరిగాయి. 76 యుద్ధాల్లో సుమారు 3.5 లక్షల మంది బలిదానం చేసినారు. అయినప్పటికీ కూడా అది పూర్తిగా మన స్వాధీనంలోకి రాకపోవడం అనేటువంటిది జరిగిందండి. ఇది స్వాతంత్ర పూర్వం జరిగినటువంటి చరిత్ర. మధ్యలో 1885వ సంవత్సరంలో కొలిక్కి వస్తున్నటువంటి సందర్భంగా బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఆమోదించకుండా మరి ఆ అడ్డుపడి దాన్ని ఆ సమస్యను అట్లాగే ఉంచారు. హిందువుల చేతిలోకి అయోధ్య రామ జన్మభూమి రాకుండా అడ్డుపడ్డారనేటువంటి విషయాన్ని కూడా మనకు చరిత్ర ద్వారా అనేకమైనటువంటి విషయాలు తెలుస్తాయి. మనకున్నటువంటి సమయం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా చెప్పాల్సినటువంటి విషయం చాలా ఉంది కాబట్టి నేను
చెప్పండి చెప్పండి నారాయణ గారు పర్లేదు చెప్పండి. చరిత్ర మనం తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
అవును, ఇది అట్లాగే చెప్పుకున్నట్టయితే మనం బాబర్ కూలగొట్టిన తర్వాత హుమయూన్ కాలంలోను అక్బర్ కాలంలోను ఔరంగజేబ్ కాలంలోను ఆ తర్వాత నవాబుల కాలంలో కూడా అనేకమైనటువంటి యుద్ధాలు జరిగాయి. మధ్యలో ఈ యొక్క బాబర్ కాలంలో మరి బీర్బలు వీరి యొక్క సహకారంతో అక్కడ వెళ్ళడానికి అంటే ఆ అయోధ్య రామ జన్మభూమిలోకి ఒక ముందు ఒక చట్టం కట్టి అంటే ఒక స్టేజ్ కట్టి దాని మీద రామ విగ్రహాలను పెట్టుకోవడానికి అనుమతించడం జరిగింది అనేటువంటి దాన్ని కూడా మనం గమనిస్తుంటాం. అది ఈనాటికి కూడా రామ్ చబూత్రా అనేటువంటి పేరుతో అయోధ్య రామ జన్మభూమికి 200 గజాల దూరంలో ఉంటుందని చెప్పి మనం చెప్తుంటారు. ఆ రామ్ చబూత్రా మిగిలినటువంటి అవశేషాలన్నీ కూడా ఈ 1992 మరి ఈ బాబరీ పెట్టడం కూలిపోయిన తర్వాత అవన్నీ కూడా నిర్మూలించడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చండి.
సో నారాయణ గారు ఒక ప్రశ్న మీకు, ఇప్పుడు బాబరు సుమారు 1500వ శతాబ్దంలో ఉన్నటువంటి ఆయన, సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పోరాటాలు ఈ 76 యుద్ధాలలో 3.5 లక్షల మంది చనిపోయారు, ఆ ముందలు జరిగింది. సో దీని తర్వాత మొఘలుల కాలంలో ఇది ఈ టెంపుల్ పరిస్థితి ఎలా ఉండేదండి? అంటే బాబరు ఈ టెంపుల్ ని కూల్చేసి మసీదు కట్టారు, ఇది ఏ సంవత్సరంలో జరిగింది? అసలు దానికి ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు ఏంటి?
ఇది 1528వ సంవత్సరంలో జరిగింది అనేటువంటిది, బాబరు కూల్చివేశాడు అనేటువంటిది. ఈ విషయాన్ని బాబరే బాబర్ నామాలో చెప్పాడు అనేటువంటిది కూడా మనకు తెలుస్తుందండి. దీనన్నింటినీ కూడా లక్నో గెజిట్ లో మనం చూస్తామనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉంటారండి. కాబట్టి ఇది చారిత్రకమైనటువంటి సత్యం, దీనికి ఎలాంటి అపవాదు కానీ దీనికి ఎలాంటి కల్పన కానీ లేదు. దీంట్లో ఇది అందరూ కూడా అంగీకరించినటువంటి సత్యం. కానీ బాబరీ మసీద్ యాక్షన్ కమిటీ అనేటువంటిది ఏర్పడిన తర్వాత ఒక అసత్యాన్ని కల్పించి బాబర్ అనేటువంటి వాడు రామ మందిరాన్ని కట్టలేదు, రామ మందిరాన్ని కూల్చలేదు, ఖాళీ స్థలంలోనే మసీదు కట్టాడు అనేటువంటి ఒక వాదనను పైకి తీసుకొచ్చి మరి కోర్టులో వాదించడం అనేటువంటి జరిగింది. దానికి సాక్ష్యాలను మరి అందరినీ కూడా మన పురావస్తు శాఖ వారు సాధించి దానికి ఒక సిట్ వేశారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఇది రామ మందిరం కూల్చిన తర్వాత కట్టినటువంటి కట్టడమే ఇది. దీని కింద ఈ కట్టడం కింద రామ మందిరం యొక్క అవశేషాలు ఉన్నాయనేటువంటి దాన్ని తేల్చి చెప్పంగా ఈ రోజున సుప్రీంకోర్టులో మన హిందువుల పక్షాన ఇది రావడం తీర్పు రావడం అనేటువంటిది జరిగిందనేటువంటి దాన్ని మనం గమనించాల్సి ఉంటుంది.
అవునండి, అవును వాస్తవం. సో ఇప్పుడు ఇది నారాయణ బాబు గారు ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇది మీరు బాబర్ కాలం నాటి తర్వాత చెప్పారు, బ్రిటిష్ కాలంలో రామ మందిరం పరిస్థితి ఏంటండి? అంటే స్టేటస్ కో మెయింటైన్ చేశారా వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఎలాంటి పరిస్థితి తీసుకున్నారు, ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు వాళ్ళు?
ఏమండి, ఇది 1957లో భారత స్వతంత్ర సంగ్రామం, ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం జరిగిందండి. 58లో విప్లవీరుడైనటువంటి అమీర్ అలీ తర్వాత రామచంద్రదాస్ అనేటువంటి వారి మధ్య రాజీ కుదిరి హిందువులు ముస్లింలు ఐక్యంగా ఉండాలనేటువంటి విషయాన్ని గమనించినటువంటి వారి ఈ యొక్క రామ మందిరాన్ని హిందువులు కల్పించడానికి హిందువులు ఇవ్వడానికి ఒక అంగీకారం కుదిరిందండి. కానీ
ఏమండి,
ఈ
అంగీకారం ఏ సంవత్సరంలో కుదిరింది?
1958లోనండి.
అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1958లో.
1858 అండి.
1858 సారీ, ఓకే చెప్పండి.
1857లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగిందండి. బ్రిటిష్ వారి హిందువులు ముస్లింలు కలిసి తిరగబడ్డారు. దాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు బ్రిటిష్ పాలకులు. దాని దృష్ట్యా హిందూ ముస్లింల యొక్క ఐక్యత అవసరం అనేటువంటి దాన్ని గమనించినటువంటి హిందూ ముస్లింలు ఒక అంగీకారానికి వచ్చారు. అమీర్ ఆలీ అనేటువంటి ఆయన, రామచంద్ర దాస్ అనేటువంటి వారి మధ్య ఒక అంగీకారం కుదిరింది. అదేమంటే రామజన్మభూమిని హిందువులకు అప్పగించడానికి ముస్లిం సమాజం అంగీకరించింది. దీన్ని అమలుపరచాల్సింది ఆంగ్లేయ ప్రభుత్వం అండి. మరి ముస్లింలు హిందువులు ఏకమైనట్టయితే మరి మనకు ఇబ్బంది ఎదురవుతుందనేటువంటి దృష్ట్యా బ్రిటిష్ పాలకులు దీనికి అడ్డుపడి ఆ అంగీకారం అమలు జరగకుండా చూశారనేటువంటిది చరిత్ర అండి. అంతేకాకుండా ఆ తర్వాత 1885లో తిరిగి మహంత రఘువర దాస్ అనేటువంటి ఆయన, అయోధ్య చుట్టుపక్కల ఉన్నటువంటి మహంతు, ఈయన కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టులో ఈ రామ జన్మభూమిని మేము ముస్లింలు హిందువులు చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం మాకు సమర్పించాల్సింది ఉంది, మాకు ఆధీనపరచాల్సినటువంటి విషయం ఉందని చెప్పి మరి కోర్టుకు వెళితే అప్పుడు కోర్టు తిరస్కరించింది. తిరిగి అట్లే స్టేటస్ కో సాగుతూ ఉండగా 1934 సంవత్సరంలో ఒక పెద్ద పోరాటం జరిగి 172,000 మంది వరకు చనిపోయినటువంటి విషయం ఉంది అనేటువంటి మన చరిత్ర ద్వారా తెలుస్తున్నటువంటి విషయం అండి.
ఇది ఇది నాకు చాలా కొత్తగా ఉందండి, నాకు తెలియదు యాక్చువల్ గా. ఇది 1934 అన్నారు కదా?
అవునండి.
ఓకే, అంటే మన ఎవరన్నా శ్రోతలు దీని గురించి తెలుసుకోవాలంటే ఏం టైప్ చేయాలండి గూగుల్లో?
అది
రామ మందిరం 1934 అంటే వస్తుందా?
తెలవదండి, అది నేను చూడలేదు. బట్ ఏమంటే రామ మందిరం చరిత్ర నొక్కితే, అంటే రామ జన్మభూమి యొక్క చరిత్ర నొక్కితే రావచ్చండి. గూగుల్ విషయం అయితే నాకు తెలియదండి.
ఓకే, నేను మీతో మాట్లాడుతూ గూగుల్ చేస్తున్నానండి. బాబ్రీ మసీద్ రామ జన్మభూమి, హియర్స్ వాట్ హ్యాపెండ్ 1934 ఆన్వర్డ్స్ అనేది ఒక ఆర్టికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఉంది. సో 1934 రామ జన్మభూమి అని మీరు టైప్ చేసిన కూడా చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. చెప్పండి సార్.
ఆ తర్వాత 1947లో మనకు స్వాతంత్రం రావడం జరిగింది. 1949వ సంవత్సరం December 22 అర్ధరాత్రి, అంటే తెల్లారితే 23వ తేదీ ఆ రోజు రాత్రి అద్భుతంగా ఆ యొక్క రామ జన్మభూమి వివాద కట్టడం లోపల బాలరాముని విగ్రహాలు వెలిసాయని చెప్పేటువంటి ఒక ప్రచారం జరిగింది. హిందువులందరూ కూడా దర్శనానికి రావడం. ఆ తర్వాత 1950 జనవరి 15 ఇక్కడికి హిందువులు వెళ్లకూడదు అనేటువంటి ఆంక్షలను అప్పటి పండిత్ గోవింద వల్లభ పంత్ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆంక్షలు విధించడం అనేటువంటిది జరిగి ఆ యొక్క రామ జన్మభూమి మందిరానికి తలుపులకు తాళాలు వేసి హిందువులను దాంట్లోకి అనుమతించకపోవడం అనేటువంటిది జరిగింది. ఇదంతా కూడా కేవలం జవహర్ లాల్ నెహ్రూ యొక్క ప్రోద్బలంతో జరిగిందనేటువంటి విషయం మనకు చరిత్ర ద్వారా తెలుసుకుంటాం. నెహ్రూ గారైతే అక్కడ వెలిసినటువంటి బాలరాముని యొక్క విగ్రహాలను తొలగించాలని ఆదేశించారని, కానీ పండిత్ గోవింద వల్లభ పంత్ సర్దార్ పటేల్ యొక్క అనురాయుడు కావడం మూలకంగా ఆ విగ్రహాలని తొలగించకుండా అక్కడ కేవలం ఆ యొక్క తలుపులకు తాళాలు వేసి అక్కడ హిందువులను అలౌ చేయకపోవడం అనేటువంటిది జరిగింది అనేటువంటి దాని గురించి మనం చరిత్రలో చూస్తుంటాం. ఆ తర్వాత 1961లో
ఒక్క ప్రశ్న ఇక్కడ, ఒక్క ప్రశ్న మనం చాలా మందికి సమాధానం చెప్పాల్సిన ప్రశ్న, చాలా మంది అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న కూడా ఏంటంటే, అంటే అప్పుడు అప్పుడు మాత్రం సెక్యులర్ ప్రభుత్వం అంటే కేవలం హిందువులకు మాత్రమే రైట్స్ ఉండవండి?
అది అసలు అప్పటికి సెక్యులర్ అనేటువంటి పదం భారత రాజ్యాంగంలో చొప్పించబడలేదండి.
సెక్యులర్ లేకపోయినప్పటికీ ఈ అంటే అన్ని మతాలు ఒకటే, కనీసం ఆ మాటకు వచ్చినా కూడా అన్ని మతాలతో పాటు హిందూ మతం ఉండదా?
అన్ని మతాలతో పాటు హిందువులు లేకపోవడం అనేటువంటిది, హిందువులను తక్కువ చేయడం అనేటువంటిది మహాత్మా గాంధీ పీరియడ్ నుంచి ఖిలాఫత్ ఉద్యమం నుంచి మొదలైంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఖిలాఫత్ ఉద్యమంలో మనం అంటే ముస్లింలను సంతృప్తి పరచడానికి కోసం వారి యొక్క సమస్యలను నెత్తి మీద పెట్టుకుంటూ హిందువులను తక్కువ చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఆ పరంపరలోనే ఈ నెహ్రూ గారికి కూడా అలాంటి భావాలే అలవడ్డాయి అనేటువంటి విషయాన్ని గమనించినట్టయితే, ఆ సెక్యులర్ భావాలు అనేటువంటిది అంటే ముస్లింల యొక్క సంతృష్టీకరణ అనేటువంటి విషయం గాంధీజీ గారి నుంచి మొదలుపెట్టి మరి మీ ఈ రోజు ఉన్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి అనేక మంది నాయకులకు కూడా ఆ జాడ్యం కంటిన్యూ అవుతూ వచ్చిందనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సి ఉందండి. ఆ యొక్క సంతృప్తీకరణ విధానాన్ని అంతం చేయడం కోసమే మరి భారతీయ సమాజం ఒక 50 ఏళ్లు కష్టపడి ఈ రోజున ఒక దారిలోకి వస్తుందనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సి ఉంది.
అవునండి, నిస్సందేహంగా అవును. చెప్పండి, దాని తర్వాత చరిత్రలోకి వెళ్దాం. చెప్పండి.
1949 అక్కడ మహంత్ అభిరామ్ దాస్ అనేటువంటి ఆయన ఈ విగ్రహాలను పెట్టాడని, మరి దాంట్లోకి హిందువులు వెళ్ళకూడదని చెప్పి ఇంత కోర్టుల్లో జరిగినటువంటి ఈ కేసులో 1961 సున్నీ వక్ఫ్ బోర్డు అక్కడ కోర్టులో కేసు వేయడం జరిగింది. మరి ఇట్లాగే 1984 వరకు ఇట్లాంటి పరిస్థితే అంటే కోర్టుల్లో సాగుతున్నటువంటి పరిస్థితే ఉన్నదండి. కానీ 1983 నవంబర్ డిసెంబర్ లో హిందూ జాగృతికి జరిగినటువంటి ఒక పెద్ద అతి పెద్ద కార్యక్రమం భారతీయ ఏకాత్మత యజ్ఞం యుగాబ్ది 5085 అనేటువంటి కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ చేపట్టడం, దాని ద్వారా నేపాల్ నుంచి మొదలు పెట్టినటువంటి రథయాత్రలు రామేశ్వరానికి రావడం, అట్లాగే హరిద్వారం నుంచి మొదలు పెట్టినటువంటి కన్యాకుమారి చేరుకోవడం, గంగాసాగర్ నుంచి మొదలు పెట్టినటువంటి రథయాత్రలు చేరుకోవడం అనేటువంటి ఈ బృహత్ యజ్ఞం ద్వారా హిందువుల్లో జాగృతి కలిగించడం, అంటే భారత మాత పట్ల భారత దేశం పట్ల నిష్ఠను కలిగించడానికి ఒక అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఇది చరిత్రలోనే ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా భారతీయుల్లో భారత మాత పట్ల నిష్ఠను కలిగించడానికి భారత మాత రథాలు, ఈ దేశం పట్ల నిష్ఠ కలిగించడానికి గంగామాత రథాలని ఈ దేశవ్యాప్తంగా చరింపజేయడం, భారతీయుల్లో ఆధ్యాత్మికతను జాతీయతను రగిలింపజేయడం మూలకంగా భారతదేశ యొక్క స్థితిగతులను మార్చాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అత్యంత విజయవంతమైనటువంటి కార్యక్రమంగా నిర్వహించడము, భారతీయుల్లో ఐక్యతను కల్పింపచేయడం అనేటువంటి ఆ కార్యక్రమం ద్వారా జరగడం జరిగిందండి. డిసెంబర్ ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత 84 భారతీయుల్లో ఉండేటువంటి అనేక మంది మహంతులను సన్యాసులను కలిపి ఏకత్రితం చేసి భారతీయ సమాజాన్ని జాగృతం చేయడానికి కోసం 8 నుంచి 11 అంటే 7వ తేదీన రామ్లీలా ఢిల్లీ రామ్లీలా గ్రౌండ్ లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం, 8 నుంచి 11 సమావేశాలను ఏర్పాటు చేయడం, దాంట్లో ధర్మ సంసద్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం, దాని ద్వారా హిందూ సమాజానికి మార్గనిర్దేశం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. అప్పటి నుంచి అంటే 84 మొదలుపెట్టి ఈ రోజు వరకు అంటే సుమారు 36 జరిగినటువంటి గొప్ప చరిత్ర ద్వారా మనం ఈ రోజున ఈ అయోధ్య రామ మందిరాన్ని మనం మన ఆధీనంలోకి తీసుకొని ఒక భవ్యమైనటువంటి మందిరాన్ని కట్టుకోబోతున్నామండి. ఇది సంక్షిప్తంగా చరిత్ర అండి, కానీ వివరంగా చరిత్ర చెప్పుకోవాలంటే మా దగ్గర మొత్తం ఉంది, మీకు విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది, సమయాన్ని బట్టి మీరు చెప్తారని చెప్పి ఆశిస్తున్నాం.
నిజంగా అండి, నాకు అంటే మనం డెఫినెట్ గా మొత్తం చరిత్ర ఎప్పుడు తెలుసుకోలేకపోయినా కనీసం మనకి హైలైట్స్ మీరు చెప్పినటువంటి 1000 దగ్గర నుంచి, అలాగే బాబ్రీ మసీదు కట్టిన దాని దగ్గర, దాని తర్వాత అలాగే 1885 మీరు 1858 తర్వాత 1934, 1947, 1958. సో ఇట్లా మనం కొంతవరకు తెలుసుకున్నా కూడా 1984 ఇట్లా ఆ ఫ్లో కొంత తెలుసుకున్నా కూడా మనకు అసలు దీని చరిత్ర ఏంటి, దీనికి ముందల మన ఆన్సిస్టర్స్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో తరాలు వాళ్ళు దీని మీద పోరాటం చేశారు అని తెలిసినప్పుడు దీని యొక్క విశిష్టత అలాగే దీని ప్రాధాన్యం ఇది సనాతన ధర్మంలోకి ఎట్లా ఒక ముఖ్యాంశంగా ఇనుగుడింపు అవుతుంది అనేది ఇట్లాంటి చాలా విషయాలు అర్థమవుతాయండి మనకి. నారాయణ గారు ఇంకొక ప్రశ్న, మీరు కూడా ఈ రామ మందిరం ఉద్యమంలో పాల్గొన్నారు, దీని గురించి మీ మీ ఓన్ ఎక్స్పీరియన్స్ మన శ్రోతలతో ఒక్కసారి షేర్ చేసుకుంటారా సార్?
ఇది నిజం చెప్పాలంటే ఇంతకు ముందు జరిగినటువంటిది అంటే 1984 ముందు జరిగినటువంటి అనేక ఉద్యమాలన్నీ కూడా అయోధ్య చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఉత్తరప్రదేశ్ మాత్రమే సంబంధించినగా ఉండేటువంటివి. కానీ 83 ఏకాత్మత ఎక్కిన తర్వాత 84 ధర్మ సంస్థ తర్వాత ఈ యొక్క పంతులందరూ కూడా ఈ రామ మందిరం అంటే రామ జన్మభూమిని నిత్యమైనటువంటి ఒక స్ఫూర్తి కేంద్రంగా నిర్మించాలనేటువంటి విషయానికి కటిబద్ధులై ఈ యొక్క రామ మందిర నిర్మాణాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రామ జన్మభూమి న్యాస్ సమర్పించినటువంటిది. మరి దేశవ్యాప్తం అనేక కార్యక్రమాలు జరిగాయి, దాన్ని చూచారేగా మీకు చెప్పడం జరుగుతుంది. 1984 జూన్ 18 జరిగినటువంటి అంటే దిగంబర అయోధ్య దిగంబర కాడలో జరిగినటువంటి ఒక ధర్మ సంసద్ ముందు ధర్మాచార్యులు పాల్గొనడం జరిగింది. అట్లాగే నవంబర్ లో ఉన్నటువంటి మనం ఈ 84, 85 మరి రామ జన్మ దినోత్సవం నాడు శ్రీరామనవమి నాడు మరి ఈ రామ జన్మభూమిని మనం విముక్తం చేసుకోవడానికి దీక్షాబద్ధులం కావాలనేటువంటి సంకల్పాన్ని స్వీకరించి మరి అయోధ్యలో సరయూ నదిలో 60,000 వరకు ప్రతిజ్ఞ చేయడం అనేటువంటిది జరిగిందండి. అక్కడి నుంచి మరి 85 సెప్టెంబర్లో సీతామర్హి నుంచి లక్నో వరకు జరిగినటువంటి రథయాత్రలో 100,000 పాల్గొనడం, అయోధ్య రామ జన్మభూమిని హిందువులకు అప్పగించాలనేటువంటి రామ జానకి రథయాత్రల ద్వారా లక్నోకు చేరుకోవడం, లక్నోలో 100,000 అంటే 8,000 ప్రారంభమైనటువంటి ఇది లక్నోలో ఒక పెద్ద బహిరంగ సభ జరిగి 100,000 ఢిల్లీకి వెళ్లి వినతి పత్రం సమర్పించుకోవాలనేటువంటి విషయాన్ని ఆలోచించడం జరిగింది. కానీ 84 మరి ఇందిరాగాంధీ చనిపోవడం మూలకంగా 1 అక్కడ చేరుకోవాల్సినటువంటి ఈ రథయాత్రని రద్దు చేయడం అనేటువంటిది జరిగిందండి. ఇట్లాగా 84 తర్వాత మరి 85 అట్లాగే 1989 రామశిలా పూజ ద్వారా అంటే ప్రతి గ్రామం నుంచి కూడా శ్రీరామ శిలల్ని సేకరించి ఆ శ్రీరామ శిలల్ని సేకరించి 89 నవంబర్ 9 నాడు రాముని యొక్క జన్మభూమిలో భవ్యమైనటువంటి రామ మందిరానికి పునాది వేసుకోవాలనేటువంటి విషయాన్ని నిర్ణయించడం జరిగింది. దేశం మొత్తం మీద సుమారు ఇంచుమించు 3,00,000 స్థానాల నుంచి ఈ యొక్క ఇటుకలను సేకరించి 9 నాడు అంటే వాడవాడలా పూజలు చేయడం జరిగింది. ఇటుకలకు 2,000 ఒక్కొక్క దగ్గర రామశిలా పూజన కేంద్రాలను ఏర్పాటు చేసి దాని ద్వారా అక్కడున్నటువంటి దేవాలయంలో కానీ అక్కడున్నటువంటి ఒక సామాజిక కేంద్రంలో కానీ గొప్పగా రామశిలా పూజలను నిర్వహించి ప్రతి హిందూ నుంచి కూడా ఒక ఇటుకకు ఆ రోజున ఉన్నటువంటి వాల్యూ 1.5, ఆ 1.5 వసూలు చేసి అయోధ్య రామ మందిర నిర్మాణంలో మేమందరం చురుకుగా పాల్గొంటామనేటువంటి ఒక గొప్ప ఉద్యమానికి శ్రీకారం చుట్టడం, ఆ ఉద్యమం సఫలమై మరి రామ జన్మభూమి నిర్మాణానికి ఈ రోజు మనం ఏదైతే మందిరాన్ని చూస్తున్నామో అంటే నమూనాను చూస్తున్నామో ఆ నమూనానుకు గర్భగృహం ఉన్నటువంటి దగ్గరన మరి ఒక దళితుని ద్వారా రామేశ్వర్ చౌపాల్ అనేటువంటి బీహార్ చెందినటువంటి వారి ద్వారా అక్కడ రామశిలా పూజనం జరగడం అంటే రామశిలను స్థాపించడం అనేటువంటిది జరగడం జరిగిందండి. అక్కడ ఆ ఉద్యమానికి నేతృత్వం వహించినటువంటి అనేక మంది పరమహంస రామచంద్రదాస్, సంత్ వామదేవ్, విశ్వేశ్వర తీర్థ స్వామి, మరి దావుదయాల్ కన్నా, అశోక్ సింఘాల్ ఇట్లాంటి వారి, స్వామి సత్యమిత్రానంద, మహంత్ అవైద్యనాథ్ ఇట్లాంటి వారందరి ఆశీస్సులతో ఆ రోజున అక్కడ శిలా పూజనం జరగడం అనేటువంటి ఒక పెద్ద కార్యక్రమంతో కార్యక్రమం మొదలైంది. ఆ యొక్క కార్యక్రమం ఈ రోజున దిగ్విజయంగా సాగడం అనేటువంటిది కూడా, ఆ రోజు నుంచినే మందిరాన్ని కట్టాలా అనేటువంటిది నిర్ణయించినప్పటికీ కూడా అక్కడున్నటువంటి ప్రభుత్వాలు దాన్ని అడ్డుకోవడం, అడ్డుకున్న తర్వాత తిరిగి 1990 విశ్వ హిందూ పరిషత్ రామ జన్మభూమి న్యాస్ కరసేవకు పిలుపునివ్వడం, ఆ కరసేవకు అంటే రామ మందిరాన్ని నిర్మాణం చేయడానికి పిలుపునివ్వడం, మరి పిలుపునిచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి ములాయం సింగ్ గవర్నమెంట్ అనేకమైనటువంటి లక్షల మందిని అరెస్ట్ చేయడం, గ్రామ గ్రామాల నుంచి తరలి వెళ్లినటువంటి కరసేవకులను నిర్బంధించడం, ఇంచుమించు 10 లక్షల మంది కరసేవకులను నిర్బంధించడం జరిగిందండి. ఆ నిర్బంధించడమే కాదు, ఆ రోజున ఉన్నటువంటి ఆ ములాయం సింగ్ ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. అదేమంటే పరిందావి నైవుడు సత్తే అని చెప్పినటువంటిది, అంటే ఒక పక్షి కూడా అక్కడ పోలేనటువంటి రక్షణ నేను కల్పిస్తాను, అది ఎట్లా పోతారో చూస్తామనేటువంటి ఒక ఛాలెంజ్ తెరడం జరిగింది. అట్లాంటి ఛాలెంజ్ ని ఎదుర్కొని అనేకమైనటువంటి ఈ యొక్క ఉద్యమ నాయకులు మారువేషాలతో అక్కడికి వెళ్ళడం, అనుకున్నట్టుగానే కరసేవను ప్రారంభించి మరి ఆ యొక్క వివాదాస్పదమైనటువంటి కట్టడం యొక్క శిఖరాలను చేరుకొని ఆ యొక్క శిఖరాలను కూలగొట్టి హిందూ దిగ్విజయ యాత్రను అక్కడ చూపెట్టడం అనేటువంటి జరిగింది. ఆ రోజున జరిగినటువంటి కాల్పుల్లో కొఠారి సోదరులు మరణించడం, అనేక వేల మంది మరణించడం కూడా మనం చూశాము. ఆ శవాలన్నింటిని కూడా సరయూ నదిలో తోసివేసి వారికి దహన సంస్కారాలు కూడా లేకుండా చేసినటువంటి ఒక పాశవికమైనటువంటి చరిత్రను మనం చూశాం. ఆ 90లో
ఇక్కడ ఒక ప్రశ్న నారాయణ బాబు గారు, ఇక్కడ ప్రశ్న అండి మీరు, ఇక్కడ నాకు ఒకటి గుర్తొస్తుంది ఏంటంటే, ములాయం సింగ్ గవర్నమెంట్ ఇక్కడ మీరు దానికి సహకరించలేదు అని అన్నారు, అంటే అప్పుడు ములాయం సింగ్ ప్రభుత్వం కాంగ్రెస్ కి అనుకూలంగా పనిచేసే వాళ్ళ, అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అనేది ఎక్కువ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య హిందువులు, అంటే ఒకవేళ కనుక కేవలం ఓట్ల కోసమే అని ఆలోచించినా కూడా హిందువులకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటది కదా, అంటే అట్లా కూడా ఎందుకు చేయట్లేదు వాళ్ళు?
ఒక పరిస్థితి ఏమిటంటే, మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానమే ఈ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి ఒక అపోహ అండి. ముస్లింలు ఏకత్రితంగా ఉండి ఓటు చేస్తారు, హిందువులు కులం ప్రకారం డివైడ్ అవుతారు. మనకు ఓటు వచ్చి మనం అధికారం సంపాదించుకోవాలంటే ముస్లింలను మచ్చికి చేసుకున్నట్టయితే మనకు ఓటు వస్తుందనేటువంటి దృష్టితోనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ అనేకమైనటువంటి ఇతర ప్రభుత్వాలు అంటే ఇతర పార్టీల నాయకులు కానీ ఒక భ్రమలో ఉండడం అనేటువంటిది జరిగింది. ఆ భ్రమను
అదే హిందువులు అయితే విడివిడిగా ఓట్లేస్తారు అంతే.
అవునండి, హిందువుల్లో ఉన్నటువంటి దాస్య భావన, అంటే నేను చెప్పినట్టుగా ఈ 1000 సంవత్సరాల యొక్క దాస్య భావన ఇంకా తొలగకపోవడం అనేటువంటిది ఈ యొక్క అనైక్యత కారణమైంది. కాబట్టినే హిందువుల్లో ఐక్యత తెచ్చినట్టయితేనే భారతీయ సమాజం బాగుపడుతుంది. హిందువులు ఎప్పుడైతే భారతీయ సమాజం యొక్క హిందుత్వం పట్ల నిష్ఠతో ఉన్నారో ఆ రోజున భారతదేశం అఖండంగా ఉంది. ఎక్కడైతే హిందూ జనాభా తగ్గి ఇతర జనాభా, ఇతర మతస్థుల యొక్క జనాభా పెరుగుతూ వచ్చిందో అఖండ భారతం ముక్కలవుతూ వచ్చిందనేటువంటి సత్యాన్ని గమనించినటువంటి వారైనటువంటి హిందువులు మరి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం హిందూ విశ్వ హిందూ పరిషత్తు ద్వారా ఏకత్రితమవడం అనేటువంటిది జరుగుతూ వచ్చి పరిస్థితిని మనం చూస్తున్నామండి. చెప్పాలంటే ఈ యొక్క హిందూ ఐక్యత మూలకంగా ఈ రోజున హిందువులను సపోర్ట్ చేసేటువంటి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ 1989 నుంచి రామ జన్మభూమి ఉద్యమంలో జరిగినటువంటి పాత్రతో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున అధికారంలోకి వచ్చిందంటే కేవలం ఈ అయోధ్య రామ జన్మభూమి మూలకంగా హిందువుల్లో ఏర్పడినటువంటి ఏకత్రితమైనటువంటి భావన మూలకంగానే మనం రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి అపోహలను విచ్ఛేదనం చేయగలిగినాం అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఏ రోజునైతే హిందువులు ఏకత్రితంగా ఉంటామో ఆ రోజునే ఈ భారతీయ సమాజం యొక్క లక్ష్యాలను మనం చేరుకోగలుగుతామనేటువంటి దాన్ని కూడా మనం గమనించాల్సి ఉంది. ఈ 1990 తర్వాత తిరిగి 92 జరిగినటువంటి కరసేవ, డిసెంబర్ 6 జరిగినటువంటి కరసేవలో ఈ ఆ వివాదిత కట్టడం ఏదైతే ఉందో ఆ కట్టడాన్ని పూర్తిగా నాశనం చేసి అక్కడ ఒక తాత్కాలికమైనటువంటి రామ మందిర నిర్మాణం జరగడం అనేటువంటిది కూడా మనం చూసాము. ఆ రామ మందిర నిర్మాణం అయిన తర్వాత కోర్టుల్లో సాగుతున్నటువంటి అనేకమైనటువంటి కేసులు, మరి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడం, అలహాబాద్ హైకోర్టులో ఉన్నటువంటి 2010 అలహాబాద్ హైకోర్టులో ఉన్నటువంటి 3 న్యాయమూర్తుల యొక్క బెంచ్ ఈ యొక్క రామ జన్మభూమికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కానీ ఆ జరిగినటువంటి తీర్పులో రామ జన్మభూమికి 2.77 కలిగినటువంటి ఈ రామ జన్మభూమి న్యాసకు, తర్వాత వచ్చి నిర్మోహి అఖాడాకు, ఆ తర్వాత బాబరీ మసీదు యాక్షన్ కమిటీ అయినటువంటి సున్ని వక్ఫ్ బోర్డ్ కు ఇవ్వాలనేటువంటి విషయాన్ని ఆ తీర్పులో చెప్పడం జరిగింది. కానీ ఈ తీర్పును ఈ 3 కూడా అంగీకరించకుండా దాన్ని సుప్రీంకోర్టుకు వేయడం, ఆ సుప్రీంకోర్టులో వేస్తున్నటువంటి కేసుల్ని త్వరగా తెగలకుండా అడ్డుకుంటూ, రాజకీయ నాయకులు అడ్డుకుంటూ అనేకమైనటువంటి వివాదాలను కల్పించడం జరిగింది. అయినప్పటికీ కూడా 2014 వచ్చినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ యొక్క గవర్నమెంట్ మూలకంగా అయోధ్య సమస్యను రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు ద్వారా పరిష్కరించాలనేటువంటి ఒక కటిబద్ధతతోటి ఈ ఎప్పుడు కూడా లేకున్నట్టుగా 41 దినము అదే కేసుని వాదించడము, ఆ యొక్క నిర్ణీతమైనటువంటి అంటే ఆ కేసు యొక్క నిర్ణాయకమైనటువంటి నిర్ణయాన్ని వెలువరించాలనేటువంటి ఉద్దేశంతో జరగడము, 2019 నవంబర్ 9 అంటే ఏ రోజునైతే నవంబర్ 9 మనం రామశిలా పూజన సమితి ద్వారా రామ మందిరానికి శంకుస్థాపన చేశాము, అదే నవంబర్ 9 డాక్యుమెంట్ రావడము, అది పూర్తిగా హిందువుల పక్షాన్ని రావడము, హిందువులకు ముస్లింలకు తగాదా లేకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటి జరగడం మూలకంగా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మనకు ఈ యొక్క రామ జన్మభూమి మన ఆధీనంలోకి రావడం, రాములల్లాకే చెందుతుండేది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేయడం, ఆ ట్రస్ట్ ద్వారా ఈ రామ జన్మభూమి యొక్క నిర్మాణ కార్యక్రమాలను మొదలుపెట్టి దీన్ని అంటే ఈ మార్చి 25న అక్కడ ఉన్నటువంటి రామలల్ల విగ్రహాలను వేరే తరలించి ఆ యొక్క భూమి చదును చేస్తున్నటువంటి సందర్భంలో 12 పాత దేవస్థానానికి సంబంధించినటువంటి 12 స్తంభాలు బయటపడడం, శివలింగం బయటపడడం అనేటువంటి కూడా మనం అందరం గమనించినాం. ఇప్పుడు అక్కడి నుంచి తరలించి తర్వాత ఆగస్టు 5 భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం భారతం యొక్క భారత ప్రధానమంత్రి చేత, అంటే భారత దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రధానమంత్రి చేత పునాది రాయి జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమంలో మరి మొత్తం భరత జాతి ఉత్కంఠతో ఎదురు చూసుకుందండి. నిజంగా ఈ COVID-19 లేకపోయినట్టయితే ఈ సంఘటన ప్రపంచంలోనే అత్యంతమైనటువంటి వేడుకగా జరిగేదేమో మరి మనకు తెలియదు. కానీ భగవంతుని సంకల్పం ఏముందో కానీ ఈ రోజున కేవలం అతి తక్కువ మందితోటి ఈ కార్యక్రమం జరుపుకునేటట్టు, ఈ యొక్క కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం చూసేటట్టుగా అనేకమైనటువంటి ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయడం.
ఒక్క నిమిషం అండి, కాల్ వచ్చినట్లుంది, ఒక్కసారి కాల్ తీసుకునే ప్రయత్నం చేద్దాము.
చెప్పండి. హలో,
హలో, నమస్కారం అండి. ఇది ఎవరన్నా కాల్ చేశారా? ఎవరు షోలో ఎవరు కాల్ చేసినట్లున్నారండి?
చెప్పండి.
ఓకే, లేదండి, కాల్ రాలేదనుకుంటా. నారాయణ గారు, ఒక్క చివరి ప్రశ్న అండి. మీరు చాలా విప్లవంగా దీని గురించి చెప్పారు, దీని క్రోనలాజికల్ ఆర్డర్ మొత్తం చెప్పారు. నిజంగా అంటే నేను శ్రోతలకి ఈ షో నుంచి ఏం తీసుకెళ్లాలి అనేది ఈ ఒక్క పాయింట్ దగ్గర నేను మిమ్మల్ని అడుగుతానండి. ఇప్పుడు ఈ రామాలయం మనం రేపు మధ్యాహ్నం ముహూర్తంలో, రేపు ఈ పాటికి సుమారు ఇక్కడ నుంచి ఒక 24 గంటల సమయంలో మనం ఒక 600 సంవత్సరాలుగా కాలం మరుగున పడిపోయినటువంటి ఈ విషయాన్ని భారతదేశ చరిత్రలనే ఒక మలుపు తిప్పుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేకపోయినా, ఒక కామన్ మ్యాన్ గా, ఒక నార్మల్ హిందువుగా రేపు మీ దృష్టికోణంలో నుంచి మనం చేయాల్సిన పనులు ఏంటండి? నారాయణ గారు, నారాయణ గారు, నారాయణ గారు ఉన్నారా? ఓకే, ఎనీవే నారాయణ గారు డ్రాప్ అయినట్లున్నారు. ఒక్కసారి నారాయణ గారిని లైన్లో తీసుకుంటారా? నారాయణ గారు, నారాయణ గారు వినిపిస్తుందా? సరే అండి, ఇది కొంచెం ఏదో సార్కి బ్యాడ్ కనెక్షన్ ఉన్నట్లుంది. బట్ ఎనీవే మనకు కూడా సమయం మించిపోయింది కాబట్టి మరొకసారి నారాయణ బాబు గారికి తన 2 వారాలు ఈ షో శ్రావణ మాసం గురించి, అలాగే రామమందిరం భవ్యమైనటువంటి రామమందిరం నిర్మాణం గురించి, దీని చరిత్ర గురించి, మనం తెలుసుకోవాల్సిన అంశాల గురించి, పురాణ ఇతిహాసాల్లో నుంచి, అలాగే మన దేశం ధర్మం దృష్టికోణంలో నుంచి చాలా విపులంగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. నాకు అనిపిస్తుంది రేపు ప్రతి ఒక్కళ్ళం కూడా కనీసం ఒక 11 సార్లు, కనీసం అది కనీసం చెప్తున్నానండి, ఒక్క 11 సార్లు మాత్రం శ్రీరామ జపం చేసుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా ఎట్లా పూజ గదిలో కూర్చొని కనీసం 11 సార్లు, లేకపోతే 1001 సార్లు, లేకపోతే 118 సార్లు, ఎన్నో కొన్నిసార్లు మన శ్రీరామ జపం చేసుకొని మన స్వామివారి మందిరానికి ఎటువంటి ఆటంకం లేకుండా, అలాగే మన దేశం ధర్మం బాగుండాలి అనే ఉద్దేశంతో ఏదో ఒక పూజ చేసుకొని మన దేశం కోసం, ధర్మం కోసం, మన రామ మందిరం కోసం ఒక్కసారి అందరం ప్రార్థించాలని నేను పర్సనల్ గా కోరుకుంటున్నాను. రేపు కూడా నేను అదే చేస్తాను. మరొకసారి విన్నటువంటి శ్రోతలందరికీ ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే కనుక కంపల్సరీగా లింక్ ని షేర్ చేయండి, 10 మందికి చెప్పండి. మైండ్ మీడియా వారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ వచ్చే వారం భారతీయత మన బాధ్యతలో మరొక సరికొత్త ఎపిసోడ్ తో మీ ముందరకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. జై భారత్ మాత, జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.